రాముడు ధనుర్ధారి అయి మంచి గిరజాల జుట్టుతో విశ్వామిత్రుడు వెంటబెడుతూ ఉంటే వెనకే లక్ష్మణస్వామి వారు కూడా బయలుదేరారు. ఆయన ధనుస్సు పుచ్చుకొని బయలుదేరాడు. అంబుల పొదుల్లో బాణాలు పెట్టుకుని ధనుస్సులు పుచ్చుకొని ఈ ఇద్దరు పెడుతూ ఉంటే ఆహా, చూడడానికి ఆ దృశ్యం ఎలా ఉంది అంటే విష్ణు వెంట బ్రహ్మ పెడుతున్నట్టుగా ఉంది ఆ దృశ్యం. అంత మనోహరంగా ఉందన్నమాట. ఆ ఇద్దరు వేళ్లకి చర్మములు పెట్టుకున్నారు. ఉడుము యొక్క చర్మముతోటి తొడుగులు తయారు చేయించి ఇలా వేళ్ళకి పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా వీణ వాయించేవాళ్ళని చూసారా? వీణ వాయించేటప్పుడు చేతికి ఏం చేస్తారు? తొడుగులు తెట్టుకుని ఆ తీగను ఇలా కొడతారు. అప్పుడు ఏమవుతుంది? ఆ తీగ వల్ల వేళ్ళు తెగిపోకుండా ఉంటాయి, దెబ్బలు తగలవు, కాయలు కాయకుండా ఉంటాయి. బాణములు వేసేవాళ్ళు కూడా ఈ వేళ్ళకి ఏం చేస్తారన్నమాట, ముఖ్యంగా బొటన వేలికి, ఈ చూపుడు వేలికి, మధ్య వేలికి తప్పనిసరిగా ఉడుము చర్మముతో తయారు చేసిన ఒక తొడుగు తొడుక్కుంటారు. దాన్ని గోధాంగుళిత్రాణము అంటారు. గోధ అంటే ఉడుము, అంగుళి అంటే వేళ్ళు. ఉడుము చర్మముతో తయారు చేయబడిన వేళ్లకు తొడుక్కునే తొడుగులు తొడుక్కున్నారన్నమాట. ఉడుము చర్మం స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగని చేతికి వేసుకుంటే బాణం వేయడానికి ఇబ్బంది కలిగించదు. ఇప్పుడు కొన్ని కొన్ని చలి తొడుగులను వేసుకుంటాం, చలికి గ్లోవ్స్ వేసుకుంటారు. ఈ గ్లోవ్స్ వేసుకుంటే ఫోన్ పనిచేయదు, అంటే ఈ సరిగ్గా ఉండదు. దాంతో మనం ఈ పుస్తకాలు ఎత్తలేము, అన్నం తినలేము. కానీ అలా కాదు, ఉడుము తొడుగు అన్ని పనులు కూడా చేసుకోవడానికి పనికొస్తుంది అన్నమాట. అందుకని చర్మంలా కలిసిపోయే ఈ ఉడుము తొడుగులు వేళ్ళకి ధరించారు. మనకి పురాణాల్లో చాలాసార్లు వర్ణిస్తాడు ఇది. మహాభారతంలో ఆదిపర్వంలో ద్రోణాచార్యు పిరుంద నొప్పి కృతహస్తుల్ బద్ధ గోధాంగుళిత్రాణుల్ అంటాడు పాండవుల్ని. పాండవులు ద్రోణాచార్యుడు వెనక ఉన్నారు, వాళ్ళందరూ చేతులకి ఉడుము యొక్క చర్మముతో చేసిన తొడుగులు తొడుక్కున్నారు అంటాడు ఆయన. అలా రామలక్ష్మణులు తొడుక్కున్నారు. అప్పుడు ఏమవుతుందన్నమాట, అల్లుతాడు ఇలా లాగ్గానే ఈ చేతికి దెబ్బలు తగలవు, వేళ్ళకి దెబ్బలు తగలవు, అలాగే భుజములకు కూడా తొడుక్కుంటారు. అప్పుడు ఈ తాడు వచ్చి దీనికి తగలగానే చేతులు కాయలు కాయవు. లేకపోతే చాలా కష్టం ఉండేది వాటితోటి. నేను ఎందుకు గొడ్డలు పుచ్చుకుని 4 రోజులు పొలలు కొట్టాను నా చిన్నప్పుడు. ఆ తర్వాత చూస్తే కాయలు కాచిపోయాయి చేతులు, నెత్తురు వచ్చేసింది. నా చిన్నప్పుడు నేను చెయ్యని పని ఉంటూ లేదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అవన్నీ మాకు నియమాలు పెట్టారు మమ్మల్ని. పూర్వం బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏ పని చెప్తే చెయ్యాలి. చదువుకోవాలంటే, సంస్కృతం చదువుకోవాలంటే కొంతమంది ఋషుల దగ్గర వాళ్ళు కట్టెలు కొట్టంటే కొట్టాలి, దర్భలు తేంటే తేవాలి, అన్నం వండంటే వండాలి, వాళ్ళ బట్టలు ఉతికంటే ఉతకాలి, ఇలా ఏ పని చెప్పేటిదే చెయ్యాలి. చెట్టు ఎక్కంటే ఎక్కేవాడు, తాడి చెట్టు ఎక్కంటే తాడి చెట్టు ఎక్కాం. అందుకే హాయిగా ఇప్పుడు ప్రపంచంలో తిరగలుగుతున్నాం. ఏమీ లేకుండా బల్లల మీద కూర్చుని అలా కంప్యూటర్లు పెట్టుకుని క్లాస్ రూమ్లో దిక్కుమాలిన చదివి చదివితే వాడికి చెట్టు ఎక్కడం రాదు, పొట్ట ఎక్కడం రాదు, డ్రైవింగ్ చేయడం రాదు, అన్నిటికీ భయపడిపోతాడు, అన్నం వండడం రాదు. అసలు ఆవేదో గేదేదో తెలియదు వాడికి. గేదెని చూసావు అంటాడు, ఇదో చచ్చే చావు. కాబట్టి పిల్లలకు అన్నీ నేర్పేవారు గురుకులంలో. అవన్నీ నేర్చుకున్న పుణ్యాత్ములు కూడా వెళ్ళారు. మంచి ఖడ్గములు కూడా ధరించారు వాళ్ళు, పెద్ద పెద్ద కత్తులు, పదునైన కత్తులు. ఒక్క దెబ్బకి తాడి చెట్టు కూడా తెగిపోతుంది, మధ్య చెట్టు కూడా కత్తి దెబ్బకి తెగిపోతుంది. అలాంటి కత్తులు కూడా ధరించారు. ఈ విధంగా స్కందుడు, విశాఖుడు అనే పేరుతో కుమారస్వామి 2 రూపాల్లో తిరుగుతాడు. కుమారస్వామికి 2 రూపాలు ఉన్నాయి, ఒకటి స్కందుడు, ఒకటి విశాఖుడు. వాళ్ళిద్దరూ శివుడి చుట్టూ వెళ్ళినట్టుగా విశ్వామిత్రుడి వెంట వీళ్ళిద్దరూ వెళ్ళారట. అంటే విశ్వామిత్రుడు శివుడిలా ఉన్నాడు, రుద్రుడిలా ఉన్నాడు, కొంచెం రుద్రత్వం కూడా ఉంది కదా. అందుకని రుద్రుడిలాగా విశ్వామిత్రుడు వెళుతూ ఉంటే స్కంద విశాఖుల్లా రామలక్ష్మణులు వెళ్ళారు. ఎంత గొప్ప ఉపమానం అండి వాల్మీకిది. విశ్వామిత్రుడి దగ్గర కొంచెం రౌద్రం ఉంటుంది కదా, అందుకనే శివుడితో పోల్చాడు. కొంచెం దూరం వెళ్ళగానే సరయూ నది దగ్గర మట్ట ప్రయాణం చేశాక రామా అని ప్రేమగా పిలిచాడు విశ్వామిత్రుడు. ఈ నదిలో నీళ్లు కొంచెం తీసుకుని ఆచమనం చేయి, ఆచమనం చేసి నా దగ్గరికి రా, ఆలస్యం చేయకు. ఎందుకో తెలుసా? ఈ ప్రయాణంలో చాలా దూరం నడవాలి, కొండలెక్కాలి, గుట్టలెక్కాలి, చెట్లెక్కాలి, అడవుల్లో తిరగాలి, దానివల్ల అలసట కలుగుతుంది, ఆకలి వేస్తుంది. ఈ ప్రయాణంలో అలసట, ఆకలి లేకుండా నేను చెప్పిన పని చెయ్యాలంటే నీకు 2 మంత్రాలు ఇస్తాను. ఒకటేమో బల, ఇంకోటి అతిబల. బల వల్ల ఎంత ప్రయాణం చేసినా అలసట ఉండదట. గట్టిగా మెట్రోలో వెళ్ళొస్తేనే సాయంకాలానికి మన మొహం లేకపోతుంది, ఇంకా మరి బలం ఎక్కడుంది? అందుకే ఈ బల అనే మంత్రం కనుక పిల్లలకి ఇచ్చామంటే వాడు ఎంత ప్రయాణం చేసినా అలసిపోరు. అతిబల వల్ల ఏమిటి? ఆకలి అయ్యదు. అలసిపోవడంతో పాటు ఆకలి కూడా ప్రమాదమేగా. ఈ 2 ఇస్తాను. ఇక ఈ రెండు ఉంటే ఇక రాక్షసులు నిన్నేం చెయ్యలేరు. ఈ మంత్రప్రభావం వల్ల నీతో యుద్ధంలో నిలబడేవాడు ఉండడు. ఎటువంటి పరాక్రమవంతుడైనా జయించగలుగుతావు. అన్నిటికీ మీకు ఇంకోటి ఏమిటో తెలుసా, ఈ బల అతిబల మంత్రములు జపించిన వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా వాళ్ళని ఎవరు ముట్టుకోలేరటండి. మెలకుగా ఉన్నప్పుడు బల అతిబల వల్ల అలసట లేదు, ఆకలి ఉండదు కనుక యుద్ధం చేస్తారు. కానీ గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు అప్పుడు రాక్షసులు వచ్చి మింగచ్చుగా. కానీ మంత్ర జపం చేసిన వాళ్ళు నిద్రపోతుంటే ఎవరన్నా వచ్చి వాళ్ళని ముట్టుకుంటే, ఏది దుర్బుద్ధితో ముట్టుకుంటే వాళ్ళ చేతులు కాలిపోతాయి. మంచి బుద్ధితో ముట్టుకుంటే ఏమవుదండి, మీరు ప్రేమతో వెళ్ళి రామా అని నిమిరితే మీ చేతులు ఏం కావు. కానీ మీరు రాముణ్ణో లక్ష్మణుణ్ణో నిద్రపోతున్నప్పుడు చంపడానికి మీద చేయేస్తే చేతులు భగ్గురు కౌలుతాయి. అది బల అతిబల యొక్క శక్తి. అందువల్ల నిన్ను మించిన వాడిని లేకుండా చేస్తాను అనగానే వెంటనే ఆయన నీళ్లలోకి వెళ్ళి ఆచమనం చేసి వచ్చాడు. రాగానే ఆ రెండు మంత్రాలు ఆయనకి చెప్పాడు. ఇక్కడే ఒక గొప్పతనం ఉంది. రాముడేమో విశ్వామిత్రుడి దగ్గర పొందేవాడు, విశ్వామిత్రుడి దగ్గర తాను పొందాక దాన్ని లక్ష్మణుడికి ఆయన ఇచ్చేవాడు. అస్త్రాలన్నీ డైరెక్ట్గా రాముడికి విశ్వామిత్రుడు ఇస్తే విశ్వామిత్రుడి ద్వారా లక్ష్మణుడు సేకరించేవాడు అనమాట. కాబట్టి ఒకడికి వస్తే రెండో వాళ్ళకి వచ్చినట్టేది, చెప్పకుండానే చెబుతాడు, తర్వాత చెబుతాడు ఆ విషయం. ఆ ఇద్దరు మంత్రాలు స్వీకరించాక సరయూ నదీ తీరంలోనే ఆ రాత్రికి విశ్రమించారు. గురువుగారికి ముందు పాదాలు ఒత్తారట, సేవలు చేయాలిగా. గురువు కార్యాన్ని సర్వాణి అంటే గురువుగారికి పాదాలు ఒత్తటం వంటి సేవలు చేసి ఆయన నిద్రపోయాక పక్కనే గడ్డి పరకలు దర్భలు వేసుకుని పడుకున్నారు. పాప వాళ్ళకి అలవాటు లేదు, ఎప్పుడు దర్భల మీద పడుకోలేదు. ఇప్పుడు మొదటిసారిగా దర్భల మీద చక్కగా పడుకున్నారు. నడిచి వచ్చారేమో సుఖంగా నిద్రపట్టింది వాళ్ళకి, అలవాటు చేసుకుంటూ వస్తుంది. చక్కగా దర్భల మీద వాళ్ళు పడుకున్నారు, సుఖంగా నిద్రపోయారు. మధ్య మధ్యలో కౌశికుడు, నాయన దోమలు కొట్టడం లేదు కదా, బాగుంది కదా, దర్భలు గుచ్చుకోవడం లేదు కదా అని లాలించేవట. కుశిక సుతవచో అనులాలితాభ్యాం అంటే ఏమిటనమాట, కౌశికుడు మృదువుగా లాలిస్తూ గారంగా మాట్లాడుతూ ఉండగా నిద్రపోయారు. పడుకునేటప్పుడు పడుకోండి ఆయన, హాయిగా పడుకోండి, ఏం నొప్పులు లేవు కదా అని మెల్లగా పలకరిస్తే దానివల్ల అవతల వాడికి ఉపశమనం కలుగుతుంది. నిజానికి రాముడికి లక్ష్మణుడికి అవసరం లేదు, అయినా గురువుగారికి ప్రేమ గనక అలా అన్నాడు. ఆ లాలింపులతో వీళ్ళు నిద్రపోయారు. తెల్లవారింది. తెల్లవారుసాము కాగానే విశ్వామిత్రుడు లేచాడు. రామలక్ష్మణులతో ఇలా అన్నాడు, ఈ శ్లోకం జగత్ప్రసిద్ధికెక్కింది కానీ రామాయణంలోదని చాలామందికి తెలియదు. రామాయణంలో బాలకాండలో 23వ సర్కలో అనమాట, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంతికం. ఎంత అద్భుతమైన శ్లోకం అండి, వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన శ్లోకం. రోజు ఎక్కడో చోట వింటాం కానీ ఇది వాల్మీకి రాశాడు రామాయణంలో అని ఇప్పటికీ తెలియదు. కొంతమందికి వెంకటేశ్వర సుప్రభాతంలో ఎక్కడో ఎవడో రాశాడు అనుకుంటున్నారట. ఇది ఆదికావ్యంలోది, ఆనాడు రాశాడు మహానుభావుడే. సుప్రజ అంటే మంచి బిడ్డ, ప్రజ అంటే సంతానం, సుప్రజ మంచి సంతానం, మంచి బిడ్డ. కౌసల్య సుప్రజ రామ, కౌసల్య కన్నా ఓ మంచి కుమారా, బంగారం లాంటి కుమారా రామ. ఉత్తిష్ట లే, నిద్దట్లోంచి ఇంక లే. పైగా రాముడు ఎటువంటి వాడు, నరశార్దూల మనుష్యుల్లో శ్రేష్ఠుడు. శార్దూలము అంటే పులి. ఈ పులి శబ్దం మనిషి పక్కన పడితే గొప్పవాడు అని అర్థం. నరశార్దూల మనుష్యుల్లో గొప్పవాడు వేను ఓ రామ, కౌసల్య యొక్క మంచి బిడ్డ లే. ఎందుకు లేవాలి, అర్ధరాత్రి లేపరగా అలాగా. పూర్వసంధ్యా ప్రవర్తనతే, తూర్పు దిక్కు ఎర్రబడుతోంది అంటే సంధ్యా సమయం అవుతోంది. పూర్వసంధ్య అన్నారు తప్ప పరసంధ్యం లేదు, సాయం సంధ్య కాదు ఇది. సాయంత్రం పూట రాముడు నిద్రవాడు. అందుకని ఆ విషయం లోకానికి అందించడానికి తూర్పు దిక్కున సంధ్య ఏర్పడుతోంది అంటే సూర్యోదయం అవుతోంది. రాముడు ఎటువంటి వాడు, సరిగ్గా సూర్యోదయ సమయమునకు స్నానము చేసి సంధ్యావందనము చేసి గాయత్రి జపం చేయటం అనే నిష్ట కలిగిన వాడు. అందువల్లే తూర్పు దిక్కు ఎర్రబడుతోంది, సంధ్య రాబోతోంది, సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించుకో, నిత్యకర్మాచరణం చేయి అన్నాడు. వెంటనే ఆ మహాత్ముడు సోదరుడితో పాటు లేచారు.
లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి అర్ఘ్యప్రదానాదులు చేసి నిత్యం చేసి గాయత్రి జపం వంటివన్నీ చేసుకున్నాక గురువుగారికి నమస్కరించి ఆయనతో పాటు మళ్ళీ ప్రయాణం అయ్యారు. కొంత దూరం వెళ్ళగానే సరయూ నది గంగానదిలో కలుస్తోంది. సరయూ గంగా సంగమం. సరయూ నది గంగలో కలుస్తున్నప్పుడు దబ్బ అని ఒక శబ్దంతో వెళ్ళిపోయి కలిసిపోతూ ఉంటుంది. ఆ సంగమ స్థానంలోకి పడవలోకి తీసుకెడతారు. పడవలో తీసుకెడితే అక్కడికి వెళ్ళి రెండు చేతులు జోడించి ఆ ప్రాంతానికి నమస్కరిస్తే ఇక వాడికి ఎప్పుడూ పునర్జన్మ ఉండదు. ఆ సంగమ స్థానం దగ్గర ఒక పవిత్ర ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం దగ్గర ఆశ్రమం అలాగే ఉంది. ఆశ్రమం చుట్టూతో కొంతమంది ఋషులు కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళంతా రాముణ్ణి లక్ష్మణుణ్ణి వెంట పెట్టుకొస్తున్న విశ్వామిత్రుని చూచారు. వెంటనే స్వాగతం చెప్పారు. అప్పుడు విశ్వామిత్రుడితోటి రాముడు అన్నాడు, మహాత్మా ఈ ఆశ్రమం ఎవరిది? ఈ ఆశ్రమం ఎంత పవిత్రంగా ఉందో, ఎంతోమంది ఋషులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళంతా నీకు స్వాగతం చెబుతున్నారు, ఈ రహస్యం నాకు చెప్పు అనగా, నాయన ఇప్పుడు చెబుతున్నా విను, ఇక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు. శివుడి తపస్సు పాడు చేద్దామని మన్మధుడు అక్కడికి వచ్చాడు. కందర్పుణ్ణి కాముడు అని పిలుస్తారు. సాక్షాత్తు లక్ష్మీపుత్రుడు అండి ఆయన, విష్ణుదేవుడి పుత్రుడు, సామాన్యుడు కాదు మన్మధుడు అంటే. అందుకే లక్ష్మీపుత్ర ఇచ్చోట నన్ను అతి దుఃఖాంగత దించిపోవ తగవా అంటాడు విష్ణు పురాణంలో. కాబట్టి అంతటి వాడు మనస్సుఖం శరీర సుఖం ఇచ్చేవాడు. శివుడి తపస్సుని పాడు చేద్దాం అనుకున్నాడు ఈ మన్మధుడు. ఒకనాడు వచ్చి శివుడి మీద పూలబాణం వేశాడు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు, జ్ఞానాగ్నితో వీడిని దగ్ధం చెయ్యాలి అంటే కామాన్ని తగలబెట్టాలనుకున్నాడు. శివుడి మూడవ కన్నుని జ్ఞానాగ్ని అంటారు. నేనండం కాదు, వాల్మీకి అన్నాడు. వాల్మీకి అన్నదానికి సపోర్టుగా ఆంధ్ర వాల్మీకి వ్యాఖ్యలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే కొటేషన్ కూడా ఇచ్చారు. మనం చేసిన పాపాలు పోవాలంటే జ్ఞానాగ్నితో తగలబెట్టాలి. పుణ్యం కానీ పాపం కానీ ఈ రెండింటిలో ఏ ఫలితం ఉన్నా మనం మళ్ళీ భూమి మీద పుడతాం. పుణ్యకర్మలు చేసాం, పుణ్యం ఎక్కువ సంపాదించాం, అప్పుడు ఏమవుతుంది, స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవిస్తాం. పుణ్యం క్షీణించాక మళ్ళీ భూలోకంలో పుడతాం. కొంచెం సంపదలు కలిగిన వాడుగానో ఒక గొప్పవాడిగానో అధికారిగానో పుడతాం. కాబట్టి పుణ్యాత్ముడు కూడా మళ్ళీ పుడతాడు. పాపాత్ముడు పాపం వల్ల నరకానికి పోతాడు, నీచ జన్మెత్తుతాడు. ఇప్పుడు ఇంతకీ పునర్జన్మ రావడానికి గల కారణం పుణ్యమైనా పాపమైనా కర్మ కర్మే. కర్మలు ఉన్నంత వరకు జన్మ వస్తుంది. ఇప్పుడు జన్మ రాకుండా మోక్షం రావాలంటే ఏం చేయాలన్నమాట, ఇటు పుణ్యము ఉండకూడదు పాపము ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి, జ్ఞానంతో ఈ పుణ్య పాప కర్మలు తొలగించుకోవాలి. ఈ రెండింటి ఫలితం లేకుండా చేసుకోవాలి. అందుకే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాక. జ్ఞానం అనే అగ్నితో తమ కర్మలన్నీ నాశనం చేసుకున్నవాళ్ళు, అనగా కర్మ ఫలితం కోరుకోకుండా పనులు చేసేవాళ్లే ముక్తి పొందుతారని అర్థం. శివుడి యొక్క మూడవ కన్ను జ్ఞానాగ్ని. ఆ అగ్ని తెరిచాడు, మన్మధుణ్ణి భస్మం చేశాడు. అప్పుడు మన్మధుని శరీరం బూడిద అయిపోయింది, అవయవాలు లేకుండా అయిపోయాయి. అప్పటి నుంచి మన్మధుడికి అవయవములు లేవు గనక అనంగుడు అని పేరు వచ్చింది. అనంగహ అంటే అవయవములు లేనివాడు. ఆ మన్మధుడి అంగములు ఇక్కడ పడ్డాయి, అందుకే ఈ దేశమును అంగదేశం అంటారు. అంగదేశం అంటే సరయూ నది గంగానదిలో కలుస్తున్న సంగమ ప్రాంతం. అక్కడి నుంచి కొంత ప్రాంతం అంతా అంగదేశం అని పిలువబడుతుంది. అంగదేశాన్ని ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రోమపోదుడు పరిపాలించాడు, శాంతని పెంచుకున్నాయన. తర్వాత కాలంలో ఆ రాజ్యాన్నే కర్ణుడికి ఇచ్చాడు దుర్యోధనుడు. ఆ స్థానం ఎంత గొప్పదంటే అక్కడ మన్మధుణ్ణి భస్మం చేసి అక్కడి నుంచి శివుడు మాయమైపోయి హిమాలయాలు గడిపోయాడు. తర్వాత ఇక్కడ లేకుండా ఆ ప్రాంతంలో ఇది ఈ శివుడు మన్మధుణ్ణి భస్మం చేసిన ప్రాంతంలో కొంచెంసేపు గడిపితే అప్పుడు మనకి చెడ్డ కోరికలు ఉండవట. ఇదిగో అంగదేశం అంటారు దీన్ని. ఇది శివుడు తపస్సు చేసిన దివ్య ప్రాంతం. అందుకే ఈ ప్రాంతంలో ఉన్నవాడు శివుడు పొందిన శక్తులు పొందుతాడు గనక ఇక్కడ ఉంటారు చాలామంది తపస్సు చేస్తారు. ఒకప్పుడు శివుడు తపస్సు చేసిన ఈ ఆశ్రమంలోనే ఇప్పుడు కూడా కొంతమంది ఋషులు అడుగుపెట్టారు అని శివుడి యొక్క పూర్వాశ్రమం చూపించాట. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో అని. ఎందుకో తెలుసా, శివుడి ఆశ్రమం గురించిన ఈ కథ వచ్చినప్పుడు వెంటనే శివస్మరణ చేస్తే ఆశ్రమాన్ని చూసిన పుణ్యం వస్తుంది. అందుకని
రామ ఇక్కడ ఈ రాత్రి మనం గడుపుదాం, ఈ పవిత్ర గంగా సరయు నదీ సంగమ ప్రాంతంలో ఈ రాత్రి గడిపి పొద్దున్నే బయలుదేరదాం అనగానే అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళకి ఆశ్రమంలో స్థానం ఇచ్చారు. ఆ శివాశ్రమం దగ్గర మకాం పెట్టిన ఋషులు వీళ్ళకి కావలసిన వసతులు ఇచ్చారనమాట. పడుకోవడానికి ఒక గుడిసె, దాంతోపాటు జంక చర్మాలు, తినడానికి కందమూలాలు ఇచ్చారు. అవన్నీ పుచ్చుకుని ఆ రాత్రి అక్కడ సుఖంగా నివసించారు. ప్రొద్దుటే మళ్ళీ లేచారు. ఒక మంచి పడవని ఋషులు తెప్పించారట. ఎందుకంటే గంగా సరయూ కలుస్తున్న చోట చాలా స్పీడ్గా ఉంటుంది, వేగంగా వెళ్ళిపోతుంది నది. అసలు సరయూ నది ఎప్పుడు స్పీడ్ ఉండదు. మీరు వేసవి కాలంలో కూడా చూడండి, సరయూ నది దబాదబానే ప్రవహిస్తుంది లోతు లేకపోయినా. ఇంకా వర్షాకాలంలో అయితే సరయూ నది మహావేగంగా వెళ్ళిపోతుంది, అది వెళ్ళి గంగలో కలుస్తుంది. అసలు పక్కన గంగకి వేగం, మరో పక్కన సరయూ వేగం, ఈ రెండు కలిసి సంగమించి వెళుతున్నప్పుడు ఆ వేగం ఎలా ఉంటుంది మరి? ఆ వేగం తట్టుకుని అవతలొడ్డుకి వెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ అయిన పడవ ఉండాలి. అందుకని ఋషులు ఒక గట్టి పడవ తెప్పించారు. మీ ముగ్గురు ఇందులో ఎక్కండి, మా పడవ వాడు మిమ్మల్ని నది దాటిస్తాడనగానే వాళ్ళు ఆ నదిలోకి పడవ మీద వెళ్ళారు. నదీ మధ్యం దగ్గరికి వచ్చేసరికి పెద్ద శబ్దం వినపడుతుందిట. అది ఏమి శబ్దం? సరయూ నది గంగని ఢీకుంటే వచ్చే శబ్దం అనమాట. ఇటో నది, ఇటో నది, ఈ రెండు వేగంగా వెళ్ళిపోతున్నాయి. ఈ రెండు కొట్టుకుంటూ ఉంటే అలల తాకిడికి ఒక పెద్ద ఘోష వస్తుందనమాట. సెలయేళ్ళు పడుతుంటే ఎలా ఉంటుందండి? మీరు చూశారు కదా, అప్పుడప్పుడు జలపాతాలు వస్తున్నప్పుడు ఢామ్ ఢామ్ అని శబ్దం చేస్తూ ఉంటాయి. దప్ప 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 శబ్దం అవుతుంది. రేపు పొద్దున్న మీరు జూలైలో నాతో పాటు చారధామ యాత్రకు వస్తే తెలుస్తుంది రాత్రిపూట యమునోత్రి దగ్గర ఎలాంటి శబ్దాలు వస్తాయో. మహాసంఘర్షణ. ఆ శబ్దం విన్న రాముడు ఏమిటి ఇంత శబ్దం వస్తుంది అని అడిగాడు. అయితే చెబుతున్నా వీరు, పూర్వం బ్రహ్మ తన మనస్సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. బ్రహ్మ మనస్సు నుంచి పుట్టింది కనుక ఆ సరస్సుని మానస సరోవరం అన్నారు. అంటే ఇప్పుడు అది ఎక్కడుంది? చైనాలోకి వెళ్ళిపోయింది. ఆ కైలాస పర్వతంలో ఉన్న బ్రహ్మ మానస సరోవరం నుంచి ఓ సన్నని నది బయలుదేరింది. బయలుదేరి అయోధ్యా నగరం గుండా ప్రవహించింది. మానస సరస్సు నుంచి పుట్టింది కనుక సరస్సు నుంచి పుట్టడం వల్ల సరయూ, సరయూ అంటే సరస్సు నుండి వచ్చింది అని అర్థం. ఇప్పుడు అర్థమవుతుందా సరయూ అనేది ఎంత గొప్పదో? అక్కడ మానస సరోవరం నుంచి వస్తుంది. దారిలో ఎన్నో వర్షములు, వాగులు, జలపాతములు దాంట్లో కలిసిపోతున్నాయి. అవన్నీ కలిసి అయోధ్య దగ్గరకు వచ్చేసరికి మంచి విశాలమైన నదిగా మారాయి. అది వచ్చి ఇక్కడ శివుడు తపస్సు చేసిన అంగదేశ ప్రాంతంలో గంగలో కలుస్తుంది. ఆ మానస సరోవరం నుంచి పుట్టిన సరయూ నది గంగలో కలిసేటప్పుడు ఈ శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఓంకారధ్వని వంటిది, వేదనాదం వంటిది, కాబట్టి శ్రద్ధతో నమస్కరించు అన్నాడు. ఏమన్నాడు? నమస్కరించన్నాడు రాముణ్ణి. రాముడి పాదాల నుంచి గంగ పుట్టింది, కానీ ఇప్పుడు రాముడు మానవుడిగా వచ్చాడు, తన శిష్యుడిగా వచ్చాడు. ఆయన దండం పెడితే అందరూ నమస్కరిస్తారు. అందుకని రామ నమస్కరించనగానే ఇద్దరు తాభ్యాంతు తావోభౌ కృత్వా ప్రణామం అతిధార్మికౌ. ఎంత మంచి మాట నాదండి. ధర్మాత్ములు గనక నదులకు నమస్కారం చేయటం ధర్మం కనుక, గురువుగారు చెప్పింది వినడం ధర్మం కనుక, అందువల్ల ధర్మాత్ములటువాళ్ళు. చెప్పి చెప్పగానే గురువుగారు పడవలోంచి రెండు చేతులు జోడించి వినయంగా గంగా సరయూ నదికి నమస్కరించాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అలాగే నమస్కరించాలి. రాముడి కథ వింటున్నప్పుడు రాముడు చేసిన పని మనం కూడా చేస్తే ఆ పని అక్కడే ఉండి చేసిన ఫలితం పొందుతాం. క్రమంగా అవతల ఒడ్డుకు వెళ్ళారు. కొంత ముందుకు వెళ్ళాక ఏది సరయూ నది గంగా సంగమం దాటి వెళ్ళగానే అక్కడ భయంకర అరణ్యం కనపడింది. కీకారణ్యం, దట్టమైన అరణ్యం. ఏమి రాసేశారండి వాల్మీకి? అహో వనమిదం దుర్గం ఝిల్లికా గణనాధితం భైరవై శాపదై పూర్ణం శాకుంతై దారుణారుతై నానా ప్రకారై శకునై వాస్యద్భి భైరవస్వనై అని వరుసగా మూడు శ్లోకాల్లో వాల్మీకి మరి రాశాడు. ఈ అడవి దట్టమైన చెట్లతో ఉంది. తాడి చెట్లు, మద్ది చెట్లు వంటి చెట్లు ఉన్నాయి. క్రూర మృగాలు, సింహాలు లాంటివి ఉన్నాయి. వ్యాఘ్రములు, పులులు ఉన్నాయి. వరాహాలు ఉన్నాయి. భయంకరమైన శబ్దాలు చేస్తున్నటువంటి కుక్కలు ఉన్నాయి. చండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది మొదలైన చెట్లు ఉన్నాయి. ఇలా వర్ణించారు. ఇలాంటి వర్ణన సంస్కృతంలో ఏ శ్లోకానికి ఆ శ్లోకం రాస్తారు కనుక రాస్తారు. అదే గద్యం అయితే పద్యం కంటే కొన్ని చోట్ల గద్యం బాగా ఉపయోగపడుతుందంటే దండి లాంటి వాళ్ళు అందుకే గద్యాల్లో రాశారు. తెలుగులో అలాంటి గద్యం రాయాలంటే ఇంకా పోతన గారే. అరణ్యవర్ణన్ వచ్చింది అంటే ఇక పోతారు గారు అన్నమాట. ఆయన రాశాడు అడవిని గురించి మహాభాగవతం అష్టమ స్కంధంలో త్రికూట పర్వతాన్ని వర్ణిస్తూ ఒక పెద్ద అడవి ఉందిట, ఆ అడవిని వర్ణించాడు. విడివిడిగా కాకుండా సమాసాలతో వర్ణించాడు. అది మరియును మాతులుంగ లవంగ లొంగ చూతకేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకుళ వంతుల వట కొటజ కొంద కొరవక కొరంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంత చందన మందార జంబూ జంబీర మాధవి మధూక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాడు గల్వామలక క్రముఖ కదంబ కరవీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమల తామహోద్యాన సుఖ పిక నికర సమంచిత చెంచూపుట నిర్దడిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రభాగంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార పక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ జరభక జిల్లి హరి శరభ కిటి మల్లాద్భుత కాక గోక మయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పు అపర్వత సమీపంబున. ఇది ఆనాటి మహాగజ కవిత్వం అంటే. అక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, చెంటర చెట్లు ఉన్నాయి, నల్ల మద్ది ఉన్నాయి, ఏరువాక చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి, ఇలా రకరకాల చెట్లు చెట్ల మధ్యలో ప్రవహిస్తున్న శలయేళ్ళు, అక్కడ తిరుగుతున్న పెద్ద పెద్ద సర్పాలు, సింహాలు, పులులు, ఎనిమిది కాళ్ళు కలిగిన శరభ మృగాలు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, నక్కలు, పెద్ద పెద్ద అడవిలో ఉండేటటువంటి కుక్కలు, క్రూరమైనటువంటి కుక్కలు అన్నమాట, వైల్డ్ డాగ్స్ అంటారు అవన్నమాట, అవి హయాలు, ఇటువంటి వాటితో అత్యంత భయంకరంగా ఉంది ఈ అడవి. ఎవరిది ఎందుకు ఇంత భయంకరంగా ఉందనగా అయితే చెబుతున్నా విన్నాయన, ఇక్కడ పూర్వం మలదము కరూశము అని రెండు దేశాలుండే. ఇంద్రుడంతటి వాడి చేత ప్రసిద్ధికెక్కినటువంటి నగరాలు ఆ రెండు దేశాలు. జనులతో ఉండేవి, జనులేమో సంపదలతో తొలతూగేవారు. ఒకటి మలదం, ఇంకోటి కరూశం. మంచి జన సమృద్ధితో ఉండేవి. బాగా జనం ఉన్న చోట తిండి ఉండదు, కానీ అక్కడ తిండి ఉండేది, డబ్బు ఉండేది, కట్టుగొడ్డలు ఉండేవి. దానికి కల కారణం చెబుతున్నా విను. ఒకప్పుడు ఇంద్రుడు వెనక ముందు చూడకుండా మాట తప్పి వృత్రాసురుణ్ణి సంహరించాడు. వృత్రాసురుణ్ణి నేను చంపను అన్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు. మీకు ఆ కథ ఇదివరకు దేవీ భాగవతంలో వాటిలో విన్నారు, ఇక్కడ అందుకే క్లుప్తంగా చెబుతున్నాడు. ఏమని, వృత్రాసురుడు భయంకర రాక్షసుడు, ఇంద్రుడు అతనితో స్నేహం చేసుకుని నిన్ను అన్యాయంగా చంపనన్నాడు అని వెనక నుంచి చంపేశాడు. ఇచ్చిన వాట తప్పడం వల్ల, బ్రహ్మహత్య చేయటం వల్ల ఆయన్ని పాపం పట్టుకుంది. ఆ పాపం వల్ల ఇంద్రుడికి ఆకలి దాహం పట్టుకున్నాయి, నీరసం వచ్చింది, మానవుడైపోయాడు. దేవతలకి ఆకలి ఉండదు, దాహం ఉండదు, నల్లగా మారిపోరు, రోగాలు ఉండవు. కానీ ఎప్పుడొస్తాయి అవి? పాపాలు చేస్తే వాళ్ళు కూడా మనుషులైపోతారు. మనుషులైపోతే వాళ్ళకు కూడా మనలాగే వేళకి తిండి లేకపోతే నీరసం వస్తుంది, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి, రోగాలు వస్తాయి. అదే దేవతలకు ఉండవు. ఇప్పుడు ఇంద్రుడు అలా అయిపోయాడు. అప్పుడు ఇంద్రుడు, బాబోయ్ ఈ పాపం నేను తట్టుకోలేకపోతున్నాను, వృత్రాసుర సంహారం వల్ల వచ్చిన పాపం వల్ల నేను సామాన్య మానవుడు అయిపోయాను, నన్ను రక్షించండి అని ఋషుల్ని దేవతల్ని కోరాడు. అప్పుడు దేవతలు దేవ ఋషులు వచ్చి భూలోకంలో ఒక ప్రాంతంలో కూర్చోబెట్టి, ఈ ప్రాంతంలో అభిషేకం చేయించుకున్న వాడికి తొందరగా పాపాలు పోతాయి, ఈ ప్రాంతం చాలా గొప్పది అని ఒక ప్రాంతంలో కూర్చోబెట్టారు. మంత్రజలాలు నెత్తి మీద పోశారు, పోయగానే అతని పాపం పోయింది, దానివల్ల అపవిత్రత పోయింది, ఆకలి పోయింది, మళ్ళీ ఇంద్రుడికి యథారూపం వచ్చింది. అప్పుడు ఇంద్రుడు ఆనందపడి, ఓ భూమి, ఇక్కడ నేను కూర్చోవడం వల్ల, నా మీద దేవతలు అభిషేకం చేయటం వల్ల, నా అభిషేక జలములను మీరు స్వీకరించారు, నా పాపం మీరు పట్టుకున్నారు, నా పాపాన్ని మీరు స్వీకరించారు, ఈ ప్రాంతంలో నాకు పాప విముక్తి కలగజేశారు, మీకు నేను శుభం ఇస్తున్నాను. ఈరోజు నుంచి నా శరీరంలో ఆకలి దప్పికల వల్ల, తర్వాత దివ్యత్వం వల్ల వచ్చేటటువంటి పాపాలు ఈ రెండూ కూడా ఇక్కడ అంటకుండా ఉండుగాక. అంటే ఏమిటి, మీకు ఇందాకే చెప్పాగా ఇంద్రుడికి రెండు పట్టుకున్నాయి. ఒకటేమిటి, కాంతి పోయి
మామూలు మానవుడు అయిపోయి నేల మీద పడ్డాడు. రెండోది ఆకలి. ఆకలి పాపం తొలగించిందేమో కరూశ, తక్కిన పాపములను తొలగించింది మల్లద అని పిలవబడుగాక అని తాను కూర్చున్న దానికి ఎడం వేపు దానికి మల్లద, కుడివేపు దానికి కరూశ అని పేరెట్టాడు. ఆయన చోట కూర్చున్నాడుగా, కూర్చున్న ప్రాంతానికి లెఫ్ట్ అంతా మలదము అని పేరెట్టాడు, కుడివేపు అంతా కరూశము అని పేరు పెట్టాడు. నా పాపాన్ని మీరు సేకరించారు కనుక ఇక్కడున్న జనులకి మీరెప్పుడూ సుఖశాంతులు ఇవ్వండి. ఎందుకంటే పాపం వల్ల ఏర్పడిన స్థలములలో ఉన్నవాడికి పంటలు ఉండవు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు. కొన్ని పాప ప్రాంతాల్లో నీళ్లు ఉండవు చూసారా మీరు? ఎడారి ప్రాంతాల్లో ఎందుకు నీళ్లు ఉండటం లేదంటే అది పాపిష్టి ప్రదేశాలు అవి. అందువల్ల నా పాపం వల్ల ఈ ప్రాంతమునకు కష్టం ఉండకుండా ఉండాలని ఆయన ఏం చేశాడనమాట, నా పాపమును స్వీకరించిన ఈ ప్రదేశములలో ఉన్నవాళ్ళకి ఎప్పుడూ సుఖ సంపదలు ఉండుగాక అన్నాడు. అప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అదిగో అవే ఈ మలద కరూశ. మలదము అంటే మలం ఖండయతి, ఇంద్రుడి యొక్క పాపాన్ని తొలగించింది. కరూశ ఆయనలో ఉన్న క్షామాన్ని, ఆకలి దప్పిక ఇటువంటివి తొలగించింది. అవే ఇవి. ఒకప్పుడు ఇక్కడ కొన్ని లక్షల మంది ఉండేవారు. బాగా తిండి తిన్నారు వాళ్ళు, ఇక్కడ మంచి ఇళ్ళు కట్టుకున్నారు, వస్త్రాలు ధరించారు, ధనంతో ధాన్యంతో వర్ధిల్లారు, నగలు వేసుకున్నారు. కానీ కాలం మారిపోయింది. ఇంద్రుడి వరం వల్ల సుఖశాంతులతో ప్రవర్ధిల్లుతున్న ఈ ప్రదేశం, ఈ మలదా కరూశ ప్రస్తుతం అడవిగా మారిపోయింది. ఇంత కేకారణ్యంగా మారింది. దానికి గల కారణం ఏమిటో చెబుతా విను. ఒకప్పుడు ఇక్కడ ఒక యక్షిని వచ్చింది. దాని పేరు తాటక. ఆ తాటక పుట్టినప్పుడే బ్రహ్మదేవుడు 1000 ఏనుగులు బలం ఇచ్చాడు దానికి. ఆ తాటక వల్ల ఈ అరణ్యం అంతా సర్వనాశనం అయిపోయింది. ఈ మొత్తం నగరం అంతా కేకారణ్యంగా మారిపోయింది. దానికి మారీచుడను కొడుకున్నాడు. ఈ తాటకకి సుందుడు అనే ఒక రాక్షసుడు భర్త. సుందుడు అనే రాక్షసుడి వల్ల తాటక మారీచుడనే ఒక కొడుకుని కన్నది. మరి సుభాహుడు, సుభాహుడు తాటక కొడుకు కాసమండి? వాడు స్నేహితుడు మాత్రమే మారీచుడికి. అందుకే మారీచ సుభాహుడు అనే బలవంతులు అన్నాడు తప్ప ఎక్కడ రామాయణంలో వాటవరస కూడా సుభాహుడు తాటక కొడుకు కాదు. సినిమా వాళ్ళు అలా చూపిస్తారులేండి. వాళ్ళకేముంది, మారీచ సుభాహు అని చచ్చిపోయేటప్పుడు తాటక పిలిచిందన్నారే, అది రామాయణంలో కథ కాదు. సరదాగా కల్పిత కథలు, కల్పిత కథలు చాలా బాగుంటాయండి, ఎంతో బాగుంటాయి అవన్నీ ఉంటే అదొక అందం. కాబట్టి మొత్తం మీద తాటక ఒక యక్షిని, అది సుందుడిని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి ఒక్కడే కొడుకు మారీచుడు. ఆ ముగ్గురు కలిసి వనాన్ని నాశనం చేశారు. నాయన, సుందుడు అనేవాడు ఇప్పుడు లేడు, తాటక ఉన్నది, మారీచుడు ఉన్నాడు. నువ్వు మాత్రం నా మాట విని ఆ తాటకం చంపు. ఆడది చంపకూడదు అనకూడదు సుమారుగానే రాముడికి అనుమానం వచ్చిందండి. అది మీరు ఏం చెబితే చేస్తానండి, సందేహం లేదు. కానీ ఆడవాళ్ళు సహజంగా కాస్త చక్కగా నాజుగ్గా ఉంటారు కదా, అందులో యక్షిణులకు ఇంత బలం ఉండదంటారు. ఈ తాటకకి పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలం వచ్చిందన్నారు, కారణం ఏమిటిది? అదేమో ముందు యక్షిణి అంటున్నారు, ఇప్పుడు రాక్షసు అంటున్నారు. ఇంతకీ అది యక్షిణియా రాక్షసియా తక్షణం చెప్పండి అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అసలు చెబుతున్న వీరు, పూర్వం సుకేతుడు అని పేరు కలిగిన ఒక యక్షుడు ఉండేవాడు, కుబేరుడికి మిత్రుడు, కుబేరుడి దగ్గర ఉద్యోగం చేసేవాడు. ఆయన పేరు సుకేతుడు. ఆయనకి పిల్లలు లేకపోతే బ్రహ్మ కోసం మహాతపస్సు చేశాడు, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలంటే నాకు కొడుకు కావాలన్నాడు ఆయన. నీకు పుత్ర సంతానం లేదు, నువ్వు ఎంత గెంచుకున్నా నీ జాతకంలో లేదు. కొంతమంది జాతకాలు ఉంటాయండి, కొందరికి ఆడపిల్లలే యోగం, కొందరికి మగపిల్లలే యోగం. అందుకే వాళ్ళకి ఎంతమంది అయినా మగపిల్లలే, కానీ ఒక ఆడపిల్ల కూడా పుట్టదు. ఒక్కొక్కడికి ఆడపిల్లలే పుడతారు. వాళ్ళు జాతకం ఎవడేం చేయలేడు, దాన్ని మార్చుకోవాలి తర్వాత. అలా నీకు కూతురే పుడుతుంది, కానీ ఆ కూతురికి మగవాళ్ళ కంటే ఎక్కువ బలం ఇస్తున్నాను. పుట్టగానే దానికి 1000 ఏనుగులు బలం వస్తుంది. 1000 ఏనుగులకి ఎంత శక్తి ఉంటుందో దానికి అంత శక్తి ఉంటుంది, మంచి అందంగా ఉంటుంది. కొంతకాలం పోయిన తర్వాత అది వికృతురాలు కూడా అవుతుంది అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. తాటక చిన్నప్పుడు చాలా అందంగా ఉండేదండి. బలం అంటే ఉంది, కానీ బలంగా ఉంటే లావుని కష్టమా? లావు బలం ఒకటి కాదు. కొంతమంది అంత పట్టతో ఉంటారు, ఇలా ఉంటారు వాళ్ళు. అసలు యుద్ధం ఏం చేస్తారు వాడు మహానికి? బాగా లావుగా ఉన్నవాడు కుర్చీలో కూర్చుంటే లేవనే లేవలేడు. బలవంతుడు చురుకుగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, దృఢంగా ఉంటాడు తప్ప శరీరం స్థూలంగా ఉండదు. తాటక కూడా చక్కని సన్నని నడుముతో
నాజూకైన కరుబొమ్మలతో ఉండేదట. దాని జుట్టు మాత్రం బంగారపు రంగులో ఉండేదట అండోయ్. అందుకే పోతన గారు భాగవతంలో సంపద్యత హాటకన్న అంటాడు ఆయన. అంటే ఏమిటి, ఆ తల వెంట్రుకలు బంగారాన్ని కూడా తిరస్కరిస్తున్నాయట. అంత అందంగా ఉండేవి వెంట్రుకలు. కొంతమంది వెంట్రుకలు బంగారపు రంగులు ఉంటాయి. నేను అమెరికాలో చూస్తాను, రంగులు వేస్తారు తర్వాత తెలిసినది. కొంతమంది జుట్లు చూసారా ఎర్రగా ఉంటాయి, కొంతమంది జుట్టు ఏమో మరీ నల్లగా ఉంటుంది. కాబట్టి చెప్పండి ఏంటంటే ఒక్కొక్కటి జుట్టు ఒక్కొక్క రకంగా ఉంటాయి. దాని జుట్టు మాత్రం బంగారపు రంగులో ఉంటుందిట. అటువంటి తాటక మంచి నవయవనంలోకి వచ్చేసరికి పరమసుందరిగా ఉంది. అప్పుడు తండ్రి ఈమెనికి ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తుంటే ఆవిడ జంభుడు యొక్క కొడుకుని ప్రేమించింది. జంభుడు అని ఒక రాక్షసుడు ఉన్నారు, అదే అసురుడు కనుక జంభ అసుర జంభాసుర. ఇంద్రుడు చంపాడని చెప్పుకుంటామే, జంభుడిని చంపాడు కాబట్టి ఇంద్రుడికి జంభారి జంభాసురారి అని పేరు వచ్చింది. ఆ జంభుడి కొడుకు పేరు సుందుడు. సుందుడు మహాపరాక్రమవంతుడు, కానీ ఈ 1000 అంగుళాల బలం వాడికి లేదు. వాడికి తాటకనిచ్చి పెళ్లి చేశాడు. ఈవిడ యక్షిణి, వాడు రాక్షసుడు. ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని కాపురం చేశారు. కొంతకాలానికి వాడికి ఒక కొడుకు పుట్టాడు, వాడే మారీచుడు. ఓసారి సుందుడు ఇక్కడ అగస్త్యుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆశ్రమానికి వెళ్ళాడు. మొదట్లో ఇక్కడ అగస్త్యుడు ఉండేవాడట ఆ ప్రాంతంలో. తర్వాత విసిగెత్తిపోయి ఈ రాక్షసుల బాధ పడలేక రోజు వాళ్ళని శాపాలు పెడితే తపశ్శక్తి పాడవుతోందని దండకారణ్యానికి వెళ్ళిపోయాడు. తన దక్షారామానికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఎంత శక్తి ఉన్నా శక్తిని అనవసరముగా శాపములకు పాడు చేయటం ఇష్టం లేక మహాత్ములకు దుష్టులకు దూరంగా వెళ్ళిపోతారు. నేను నాకు శిష్యుడు వచ్చి నాకు మంత్రోపదేశం చేయండి అన్నాడు. ఒకప్పుడు ఒక శిష్యుడు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు, మంత్రోపదేశం చేయండి అన్నాడు. నేను వెంటనే దు అన్నాను. ఇదేం మంత్రం అండి అన్నాడు వాడు. దు అంటే దుష్టులకు, దు అంటే దూరము, దుష్టులకు దూరం, ఇది నీకు మంత్రం రఘు అన్నాను. ఇది గొప్ప మంత్రం. ఇది మీరు కూడా రోజు దుద్దు అనుకోండి, పక్కవాళ్ళు ఏమంటారు అడిగితే చెప్పండి. దుష్టులకు దూరంగా ఉండుట, దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దానివల్ల మనకి తపశ్శక్తి పెరుగుతుందండి, వాడితో వాదిస్తామా. అందుకని మౌనత కలహోరాస్తి, మౌనంగా ఉంటే కలహం రాదు. స్పందించడం మొదలెడితే రోజు స్పందించాలి. ఎంతమందికి స్పందిస్తావు? అందువల్ల ఎప్పుడు కూడా మౌనం మంచిది. అన్ని వేళలా కాదు, మళ్ళీ అన్ని వేళలా మౌనం ప్రమాదం. వాడు వచ్చి నెత్తెక్కి చితక్కొడుతూ ఉంటే అప్పుడు మౌనంగా ఉండకూడదు, అప్పుడు లాగా ఒకటి ఇచ్చుకోవాలి. ఇచ్చుకునేటప్పుడు ఇచ్చుకోవాలి, తక్కిన సమయంలో మౌనంగా ఉండాలి. అందుకే మొదట్లో అగస్త్యుడు శాపం పెట్టాడు, తర్వాత మౌనంగా ఉండిపోయాడు. ఈ అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండగా సుందుడు వచ్చి ఆయన తపస్సుని పాడు చేశాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, అసలు మిమ్మల్ని నాశనం చేసేయాలి అన్నట్ట. ఆయన ముక్కుచ్చుకున్నాడు, దాంతో ఆయనకు ఒళ్ళు మండింది. హుం అన్నట్ట. ఆ హుంకారానికి చచ్చిపోయాడు వాడు. శాపం కూడా పెట్టలేదు అగస్త్యుడు, హుం అంటంతో చచ్చిపోయాట. వాడికి ఏమైనా హార్ట్ అటాక్ అయి ఉండవు, మరి ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు హుంకారంతో. చాలా చోట్ల పురాణాల్లో కొందరు ఋషులు హుంకార మాత్రంతో చంపారని ఉంటుంది. అంటే వాళ్ళకి అంత శక్తి ఉందన్నమాట. వాడు చావగానే, నా భర్తని నువ్వు చంపుతావా, ఐసర్ మధ్య నీ సంగతి చూస్తాను అని ఈ సుందరి తాటక యక్షిణి అగస్త్యుడి మీదకి వచ్చింది తన కొడుకుతో పాటు. ఈసారి ఆయన కోపం వచ్చింది, నువ్వు రాక్షసివిలాగా ప్రవర్తిస్తున్నావు, యక్షిణివై ఉండి రాక్షసిలా ప్రవర్తిస్తున్న నీవు తక్షణం రాక్షసివై నరమాంసం తిని అపఖ్యాతి పొందని శపించాడు. ఆవిడ ఆవిడ కొడుకు రాక్షసులైపోయారు. ఈ విధంగా వాళ్ళని శపించి ఇక్కడ ఉంటే విసుగ్గా ఉందనుకుని అక్కడి నుంచి ఆయన మకాం మార్చేశాడు. అగస్త్య శాపం వల్ల తాటక రాక్షసిగా మారిపోయింది. అసలే 1000 అంగుళాల బలం, ఆ 1000 అంగుళాల బలానికి తోడు రాక్షసాకారం, దానికి తోడేమో దాని కొడుకు మారీచుడి సాకారం. ఇవన్నీ ఓ పక్కన పెడితే రావణాసురుడి అండ, దానితో వాళ్ళు రెచ్చిపోయారు. ఈ విధంగా తాటక మంచి ఆకలి వల్ల ఈ మలద దేశంలో వాళ్ళని క్రమంగా తింది. తర్వాత కరూసి దేశం మీద పడింది. మొత్తం మీద మలద కరూసి దేశంలో ఒక్కడు లేకుండా కరువు వచ్చి పడినట్టు అయిపోయింది. అందరినీ తినేసింది. వాళ్ళందరూ చచ్చాక జంతువుల మీద పడింది. ఇప్పుడు క్రమంగా జనం లేకపోవటం వల్ల ఈ ప్రాంతం అంతా అడవి కింద మారిపోయింది. ఆ తాటకను నువ్వు తప్ప ఎవరూ చంపలేరు. నాయన, ఆడదాన్ని చంపడం ఎలాగా అనుకోకు. నహితే స్త్రీ వధకృతే
ఘృణాకార్యానరోత్తమ చాతుర్వర్ణ్యహిత అర్థాయ కర్తవ్యం రాజసూనునా. నేను ఒక రాజుని చూస్తూ చూస్తూ స్త్రీని ఎలా చంపుతాను, మూడు నెలలు సాగు చేసి మూలనున్న ముసలమ్మని కొట్టేట. అలాగా ఎన్నాళ్ళు విద్యలు నేర్చుకుని ఒక స్త్రీని ఎలా చంపటం అని నువ్వు సంకోచించద్దు. మహారాజు అందరినీ రక్షించాలి, రక్షించేటప్పుడు పాపాత్ముల ఎడల విచక్షణ చూపించకూడదు. అది పేరుకి స్త్రీ, అది స్త్రీ కాదు నాయన, అది వస్తే అందరూ ఈ స్త్రీ అయ్యి కాబట్టి మారు మాట్లాడకుండా దాన్ని చంపిపారే. పూర్వం భృగు మహర్షి భార్య ఉసెన విష్ణువుని మింగబోతే విష్ణువు చక్రంతో దాన్ని చంపాడు. కాబట్టి ఆనాడు విష్ణువే ఆ స్త్రీని చంపకపోతే లోకం ఏమయ్యేది. అలాగే ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడి కూతురు పేరు మంధర, అంటే బలిచక్రవర్తికి సోదరి. విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి, ఆ బలిచక్రవర్తి చెల్లెలి పేరు మంధర. ఈ మంధర భూమిని మింగిపోయింది ఒకసారి, దానికి అంత శక్తి ఉంది. అమ్మ బాబోయ్ భూమి అంతా మింగుతోంది ఇది అని ఇంద్రుడు వచ్చి వజ్రంతో మెడ మీద ఒకటి కొట్టి చంపేశాడు దాన్ని. మరి ఇంద్రుడు చంపాడో లేదా, చంపకపోతే భూమి ఉంటుందా, భూమి మీద ఈ జనం ఉంటారా, జనమే లేకపోతే రామాయణం అనే ఉపన్యాసం 14 రోజుల పాటు ఏకదాటి ఎక్కడ సాగుతుందా. కాబట్టి తప్పులు చేసినప్పుడు స్త్రీలను కూడా చంపవచ్చు, పర్వాలేదు. అనగానే మా నాన్నగారు మీరేం చేయమంటే చేయమన్నారు కనుక ఆ పని చేస్తాను నిస్సంకోచముగా అని రామచంద్రుడు మాటిచ్చాడు. అలా అని వెంటనే ధనుస్సు ఎక్కుపెట్టి ఠంగ్ ఠంగ్ అని అల్లెతాడు మోగించాడు. ధనుష్టంకారం అంటారు దాన్ని, బాణం ఎక్కుపెట్టరు, ఉత్తిరి చేత్తో ఆ తాడు లాగి కొట్టాట. ఆ శబ్దం అడిదంతా ప్రతిధ్వనించింది, మొత్తం దిక్కులు పిక్కటిల్లిపోయాయి, చెట్లు విరిగి కింద పడ్డాయి, రాళ్ళు కిందకు దొల్లాయి, బ్రహ్మ కూడా కంపించిపోయాడు. రాముడు ధనుష్టంకారం చేస్తే ప్రపంచం దద్దరిల్లిపోతుంది. ఆ శబ్దమునకు ఒక క్షణం నిశ్చేష్టురాలైపోయింది తాటక, చెవులు చిల్లులు పడిపోయినట్టయింది ఆ శబ్దానికి. ఎవరురా, నేనున్న అడవిలో గడుగు పెట్టారు, ధనుష్టంకారం చేస్తున్నారు, వాడి సంగతి చూస్తాను అని పరుగు పరుగున రాముడు ఉన్న చోటకు వచ్చింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో అన్నాడు, చూసావా ఆ వస్తున్న దాన్ని. ఓ అరి బాబోయ్, దీన్ని చూస్తే పిరికి వాళ్ళ గుండెలు బద్దలైపోతాయి, ఎవడన్నా పిరికాడు ఉంటే గుండెకి వెంటనే చచ్చిపోతాడు, ఇంకా వాడిని అప్పుల ఆసుపత్రికి తీసుకెళ్ళక్కర్ల. ఇది మాయల మారి నీచురాలు, దీని ముక్కు చెవులు కొయ్యాలి. ఇది స్త్రీ కనుక వీలుంటే ముక్కు చెవులు కోసి కాళ్ళు చేతులు నరికి వదిలేద్దాం, తప్పనిసరి అయితే అప్పుడు చంపుదాం అన్నాడు ఆయన. అంటే ప్రారంభంలో దాని ముక్కు చెవులు కొయ్యాలి, లేదా నడిచేందుకు పనికొచ్చే కాళ్ళు, తినడానికి పనికొచ్చే చేతులు నరికేద్దాం అన్నాడు. ఇంతలోనే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు మీద మీదకు వస్తున్న తాటకని దగ్గరకు వస్తే మింగుతుంది, అందుకని మళ్ళీ ఏం చేశాడు ఆయన, హుమ్ అన్నాడు. హుంకారేణాభిభర్త హుమ్ అనగానే దూరం నుంచి యుద్ధం చేసింది, దగ్గరికి రాలేదు. అంటే విశ్వామిత్రుడు కూడా హుంకారంతో దాన్ని భయపెట్టాడు, దగ్గరికి రాకుండా చేశాడు, చంపలేదు. ఎందుకంటే దాన్ని చంపే శక్తి అధికారం ఆయనకి లేదు, శక్తి లేదు అధికారము లేదు, ఆ పని రాముడిదే. ఎంతలో తాటక దూరం నుంచే రాళ్ళు విసిరింది, హుమ్ అని నోటితోటి గాలి బాగా వెదజల్లింది. అది గాలి విడిచిపెడుతుంటే దాని నోట్లోంచి ఉమ్మని బుగ్గల్లోంచి గాలిని బాగా బయటికి తన్నుతూ ఉంటే ఆ గాలికి మొత్తం దుమ్మంతా లేచిపోయిందిట. ఒక 1.25 నిమిషముల పాటు రామలక్ష్మణులు పూర్తిగా సుడిగాలి వల్ల వచ్చే దుమ్ములో కప్పబడిపోయారు. ఒక్కోసారి అవతలి సుడిగాలి వస్తుంది, సుడిగాలి వల్ల దుమ్ము రేగుతుంది, దుమ్ము రేగితే మనం అందులో కప్పబడిపోతాం, వాహనములు మనుషులు కనపడరు. ఆ తర్వాత తన మాయాశక్తితో అలా విజృంభిస్తున్న దాని మీద అస్త్రం వేశాడు రాముడు, మొత్తం మీద ఆ దుమ్ము తగ్గిపోయింది. అప్పుడు పరుగు పరుగున రాళ్ళు విసురుతూ మీదకు వచ్చిందిటది, ఎంతంత రాళ్ళు తీసుకుంది, ఒక్కొక్క రాయి ఇంచుమించుగా ఆ సర్కిల్ నుంచి ఆ చివరి సర్కిల్ దాకా ఉంటుందన్నమాట, అంతంత పెద్ద పెద్ద బండరాళ్ళు విసిరింది. రాముడు బాణాలతో ఆ రాళ్ళు ముక్కలు చేశాడు. ఆయన పూర్తిగా కోపించట్లేదు, పాపం జాలేస్తోంది. ఇంకా క్రమంగా ఏం చేశాడు, చివరికి ముందు చేతులు నరికేశాడు. చేతులు నరికితే కాళ్ళతో వస్తుంది, అది కాళ్ళు నరికేశాడు. అయినా మీదకు వస్తూ ఉంటే లక్ష్మణుడు ముక్కులు చెవులు కోశాడు. చాలామంది కేవలం సూర్పణకు ముక్కు చెవులే కోశారనుకుంటారు, కానీ ముందు తాటక ముక్కు చెవులు ఆయనే కోశాడు, ఆ తర్వాతే సూర్పణకు యొక్క ముక్కు చెవులు కోశాడు. సుస్పష్టంగా
సౌమిత్రిహి అకరోత్ క్రోతాత్ హృత కర్ణ అగ్రనాశికం. కర్ణ చెవులు, అగ్రనాశికం ఈ ముగ్గు యొక్క కొన, దీనిని నరికి పారేశాడు, కోసి పారేశాడు లక్ష్మణ ప్రభు. అప్పుడు ఆ యక్షిని కాళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కు చెవులు పోయినా అయినా పాక్కుంటూ వచ్చేది తన మహామాయతో. రాళ్ళు కురిపిస్తూనే ఉంది, అది ఉఫ్ అంటూ ఉంటే రాళ్ళు వచ్చి మీద పడుతున్నాయి. అప్పుడు చూసిన విశ్వామిత్రుడు, రామ ఇంతసేపు నువ్వు ఎందుకు యుద్ధం చేస్తున్నావో నాకు అర్థమయ్యింది, ఆడదాన్ని చంపడం ఇష్టం లేక యుద్ధం చేస్తున్నావు, దాని మీద కనికరం చూపిస్తావేమిటి, జాలి చూపిస్తావేమిటి, జాలి ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపించాలి. పాప పద్మాకర్ గారి పురాణం 2 గంటలు వింటున్న వాళ్ళ మీద జాలి చూపించు, ఇటువంటి పుణ్యాత్ముల మీద జాలి చూపించాలి, కానీ ఈ పాపిష్టి దాని మీద జాలి చూపిస్తామేం. పైగా కాసేపట్లో సంధ్యా సమయం అవుతోంది, సంధ్యా సమయంలో రాక్షసుల బలం పెరుగుతుంది, చంపేయి అనగానే రాముడు ఒక తీవ్రమైన బాణం విడిచిపెట్టాడు. ఆ బాణం దాని వక్షస్థలంలో నుంచి దూసుకుని పెట్టుకొచ్చేసింది, వెంటనే అది కింద పడి చచ్చిపోయింది. రాముడి చేతిలో చావగానే దానికి విముక్తి వచ్చిందిట, ముక్తి పొందింది. రాముడి చేతిలో చచ్చిన వాళ్ళతో మోక్షానికి పోతాడు, ఆయన చేతిలో చావు కూడా మోక్షమే కదా భగవంతుడి చేతిలో. పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు, సహభాష అన్నారు, సాధు సాధు అన్నారు, చప్పట్లు కూడా ఇక్కడికంటే గట్టి కొట్టారు, బాగా కొట్టారు ఇక్కడ కొట్టిన. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల మీద ప్రేమ చూపిస్తూ, నాయనలారా ఇక మీదట మీకు అస్త్రాలు ఇస్తాను, స్థిర సంకల్పంతో నా దగ్గర అస్త్రములు స్వీకరించండి. భృశాసుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన కొడుకులు సత్యపరాక్రములు, వాళ్ళు కూడా అస్త్ర రూపంలో విశ్వామిత్రుడి దగ్గర ఉన్నారులేండి. అందుకే దేవతలు అక్కడికి వచ్చి, విశ్వామిత్ర ఈ రామలక్ష్మణులు భవిష్యత్తులో మంచి పనులు చెయ్యాలి, చెయ్యాలంటే వాళ్ళకి అస్త్రాలు ఎక్కువ కావాలి, నీ దగ్గరున్న అస్త్రాలన్నీ వాళ్ళకి ఇయ్యి అన్నారు. వాళ్ళు విశ్వామిత్రుడు కూడా అలాగే అన్నాడు, కాకపోతే సంధ్యా సమయంలో కాదు కాబట్టి తర్వాత ఇస్తానన్నాడనమాట. ఆ రాత్రికి వాళ్ళంతా తాటకావధ అయ్యాక హాయిగా అక్కడే నిద్రించారు. అంటే దీన్ని బట్టి సంధ్యా సమయమునకు కొంచెం ముందు రాముడు తాటకని చంపాడు. చంపినప్పుడు దేవతలు అస్త్రములిమ్మని రాముడికి విశ్వామిత్రుడిని కోరారు, విశ్వామిత్రుడు అలాగే అన్నాడు. కానీ వెంటనే ఇచ్చాడా, ఇవ్వడానికి ఒక నియమం ఉంటుంది, ఇవన్నీ మనం చెప్పకుండా తెలుసుకోవాలి. దీన్ని బట్టి కొన్ని మంత్రములు ఉన్నాయి, ఇప్పుడు స్టేజీ మీద ఉండగానే వచ్చి మంత్రం ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తామా, రాత్రిపూట ఇవ్వకూడదు, దానికి స్నానం చేసి పవిత్రంగా గురువు దగ్గర కూర్చుని అప్పుడు ఉపదేశం పొందిన తర్వాతే ఆ మంత్రాన్ని మేము ఇవ్వాలి, ఆ ఉపదేశంగా అప్పుడు మీరు చెయ్యాలి, ఏ నియమానికి ఆ నియమమే పాటించాలి. అందుకే రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి ఆ ప్రాంతంలో ఆ రాత్రి నిద్రించారు. తెల్లవారాక అప్పుడు రాముడిని పిలిచి, నాయన ఇప్పుడు నేను మీకు అస్త్రములు, రకరకాలైన ఆయుధాలు ఇస్తాను, రెండు కూర్చోండి, కూర్చోబెట్టి వరసగా దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఐంద్రాస్త్రం, వజ్రాస్త్రం, మహాశూలం, శివుడి దగ్గర ఉన్న శూలం అంటే శూలం అట, ఆ శూలం, బ్రహ్మశీర్షం అనే అస్త్రం, ఐశీకాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇవి కాకుండా మోదకి శిఖరి అనే 2 గదలు ఇవన్నీ కూడా ఆయనకి ఇచ్చేశాడు. సమస్త అస్త్రాలు ఇచ్చాడు, 1 కాదు 2 కాదు కొన్ని 100 ఇచ్చాడు ఆయన. ఈ అస్త్రములకి మంత్రములు ఉంటాయి, ఆ మంత్రములు విశ్వామిత్రుడు ఉపదేశించగానే రాముడు ఆ మంత్ర జపం చేశాడు. ఏ మంత్రం చదివితే ఆ మంత్రములకు సంబంధించిన అస్త్ర దేవత ఎదురుగా రూపంతో నిలబడ్డాట, బ్రహ్మాస్త్రం. ఆ మంత్రం చదవగానే ఆ బ్రహ్మాస్త్రానికి ఒక దేవత ఉంటాడు, అధిష్టాన దేవత, ఆయన వచ్చి రామానన్న ఏం చేయమంటావు అన్నాడు. పాశుపతాస్త్రం చదవగానే ఆ పాశుపతాస్త్రానికి సంబంధించిన దేవత ఆకారంతో నిలబడ్డాడు. ఇలా వాళ్ళంతా ఆకారాలతో నిలబడ్డారు, ఏం కావాలంటే చేస్తామన్నారు. అప్పుడు రాముడు ఏమన్నాడు తెలిసిన, ఇప్పుడు నాకేం పని లేదు, ఊరికి అస్త్రముల యొక్క మంత్రములు నేర్చుకుని ఆ మంత్రాన్ని పరీక్షించి మిమ్మల్ని పిలిచాను, మీరు మంత్రముల రూపంలో నా బుద్ధిలో ఉండండి, ఈ మంత్రం నేను మర్చిపోకుండా జ్ఞాపకం ఉండేలా చెయ్యండి. ఎందుకని మంత్రం ఇచ్చాడు విశ్వామిత్రుడు, అది గుర్తు లేకపోతే ఉపయోగం ఏంటండి, జప్తిలో ఉంటే కదా రేపొద్దు యుద్ధంలో ఆ మంత్రం చదివితే అస్త్రం ఉపయోగపడుతుంది, కాబట్టి మీరేం చేస్తారు, స్మరించగానే నా దగ్గరకు రండి అన్నాడు. వాళ్ళు వెంటనే మాయమైపోయారు, అందుకే రాముడు పిలిస్తే పలుకుతారట వాళ్ళు. ఆ పూట ఆ అస్త్రాలన్నీ నేర్చుకున్నాడు, తర్వాత సర్గలో చెబుతాడు తాను నేర్చుకున్నవన్నీ లక్ష్మణుడికి కూడా ఇచ్చాట ఆయన. ఎందుకని తన దగ్గరుండి లక్ష్మణుడి దగ్గర అస్త్రములు లేకపోతే భవిష్యత్తులో లక్ష్మణుడు తనకి సాయం చేయలేడు, ఘోర యుద్ధాలు జరగాలి కదా. అందుకే సమస్తము కూడా రాముడి దగ్గర నుంచి లక్ష్మణుడు సేకరించాడు. ఎందులో ఉంది ఆ మాట? 28వ సర్గలో 16వ శ్లోకంలో చెప్పారు, లక్ష్మణాయ చ తాన్ సర్వాన్ వరాస్త్రాన్ రఘునందన. లక్ష్మణునికి రామచంద్రుడు విశ్వామిత్రుడి దగ్గర తాను నేర్చుకున్న మొత్తం అస్త్రశస్త్రములన్నీ కూడా మళ్ళీ తానిచ్చాడు. ఈ విధంగా విశ్వామిత్రుడి దగ్గర నుంచి రాముడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు, రాముని నుంచి లక్ష్మణుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. విశ్వామిత్రుడు రాముడి గురువు, రాముడు లక్ష్మణుడి గురువు అన్నమాట పరంపరగా వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ఓ చోటకి వెళ్ళగానే ఒక పర్వత ప్రదేశం, ఆ పర్వత ప్రదేశం మీద మేఘమండలాల్లాగా పెద్ద పెద్ద వృక్షాలు కనబడ్డాయి, పెద్ద కొండ, కొండ నిండా చెట్లే. ఆ చెట్లు చూడడానికి ఎలా ఉన్నాయి, ఒక పర్వతం మీద మేఘములు చేరినట్టుగా ఉన్నాయట, అంత దట్టంగా చెట్లు ఉన్నాయి. మహాత్మా, ఇందాకటి తాటకావనం నుంచి మనం బయటకు వచ్చినట్టు అనిపిస్తోంది. తాటకావనం భీకరంగా ఉంది, ఇప్పుడున్న వనం ప్రశాంతంగా ఉంది. ఇదేం ప్రదేశం, ఇప్పుడు మనం యజ్ఞం చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఆ వివరాలన్నీ చెప్పు అనగా, అప్పుడు విశ్వామిత్రుడు ఈ వంకతో అన్ని ప్రదేశాలు పరిచయం చేసి చెప్పాడు అనమాట. మహారాజుకి ప్రపంచం తెలియాలిగా, అన్నీ తన రాజ్యంలో ఎక్కడ ఏమోలు ఏమున్నాయో తెలియాలి, ఈ నడకతో ఇవన్నీ తెలుసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం వచ్చిన ప్రదేశం తాటకావనము దాటి ఇక్కడికి వచ్చామని నువ్వే చెప్పావుగా, ఈ ప్రదేశం శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన ప్రదేశం, ఇది విష్ణు సిద్ధ ప్రదేశం. ఒకప్పుడు విష్ణువు లోకశ్రేయస్సు కోసం ఇక్కడ తపస్సు చేశాడు. ఎంతకాలం, వర్రహ వర్షాణి సుబహూన్యేన తథా యుగ శతానిచ ఇహ రామ మహాబాహో విష్ణు దేవవరహ ప్రభువు. కొన్ని వందల యుగాలు, వేల సంవత్సరాలు మహాత్ముడు శ్రీమన్నారాయణుడు తనకు అవసరం లేకపోయినా లోకశ్రేయస్సు కోసం ఇక్కడ తపస్సు చేశాడు. శివుడు విష్ణువు వీళ్ళు తపస్సు ఎవరికోసం చేయాలి, లోకాలను ఉద్ధరించడం కోసం వాళ్ళు కూడా తపస్సు చేస్తారు. అలా విష్ణువు చాలా కాలం తపస్సు చేశాక ఆ మహాత్ముడు ఇక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. శ్రీ మహావిష్ణువు అంతటి వానికి తపస్సుని సిద్ధింపచేయటం వల్ల ఈ ఆశ్రమమునకు సిద్ధాశ్రమము అని పేరు వచ్చింది. విష్ణువుకి తపస్సిద్ధయ్యింది, విష్ణువుకే తపస్సిద్ధినిచ్చిన ఆశ్రమం కనుక సిద్ధ ఆశ్రమం అన్నారు దీన్ని. ఆ కాలంలో ఓ తమాషా జరిగింది, విష్ణువు తపస్సిద్ధి అయిపోయాక తన లోకానికి తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆశ్రమాన్ని ఎవరికో ఇవ్వాలి కదా, మరి నిర్వహణ బాధ్యత ఇవ్వాలి కదా. అందుకని కశ్యప ప్రజాపతిని పిలిచాడు. కశ్యప, ఈ ఆశ్రమంలో ఉంటూ ఇక్కడే నువ్వు తపస్సు చేసుకుంటూ నీ భార్యలతో కాపురం ఉండు, ధర్మ సంస్థాపన చెయ్యి అన్నాడు. దాంతో కశ్యప ప్రజాపతి కొంతకాలం తన భార్య అదితో కలిసి ఇక్కడ తపస్సు చేశాడు. ఇలా ఉండగా ప్రహ్లాద కుమారుడు విరోచనుడు, విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి దేవతలందరినీ జయించాడు, ప్రపంచాన్ని పరిపాలించాడు. ఆయన ధర్మాత్ముడు, ధర్మాత్ముడు అవ్వడం వల్ల బలిచక్రవర్తిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. అప్పుడు అదితి కశ్యపుని దగ్గరకు వచ్చి ఇంద్రసింహాసనాన్ని బలి ఆక్రమించాడు, నా కుమారుడు ఇంద్రుడు రాజ్యం లేక తిండి లేక సంపదలు లేక అలమటించిపోతున్నాడు, నా కుమారుడిని రక్షించండి అని. శ్రీ మహావిష్ణువు తప్ప మనల్ని ఎవరూ రక్షించలేరు అని కశ్యపుడు తన భార్య అదితితో ఇక్కడ తపస్సు చేశాడు. ఆ మహాతపస్సుకి మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే, నువ్వే మాకు కుమారుడిగా పుట్టి బలిచక్రవర్తిని భంజించి ఇంద్రుడికి తిరిగి సామ్రాజ్యాన్ని ప్రసాదించు. మరొకటి, ఇంద్రుడికి మాకు పెద్ద కొడుకు కనుక దేవేంద్రుడు అని పేరు, నువ్వు మాకు చిన్న కొడుకుగా పుట్టు, ఇంద్రుడికి తమ్ముడు అవుతావు కనుక ఉపేంద్రుడు అని పిలువబడతావు, అలా పిలువబడుతూ నువ్వు ఇంద్రుడికి రాజ్యం ఇయ్యి అన్నారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు మీకు కుమారుడిగా పుడతాను, బలిచక్రవర్తిని భంజేస్తాను అని వరం ఇచ్చాడు. అదితికి గర్భంలో ప్రవేశించి భాద్రపద మాసంలో శ్రవణ నక్షత్రంలో ద్వాదశి తిథి నాడు సరిగ్గా మధ్యాహ్నం పూట వామనుడనే పేరుతో అవతరించాడు. ఇంద్రుడి తమ్ముడు గనక ఉపేంద్రుడు అన్నారు. అతిథికి పెద్ద కొడుకు ఇంద్రుడు, చివరి కొడుకు ఉపేంద్రుడు అన్నమాట విష్ణుమూర్తి. అలా వామనమూర్తిగా వచ్చిన ఆయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు దానం అడిగి ముల్లోకాలు ఆక్రమించుకున్నాడు. తిరిగి సామ్రాజ్యం అంతా ఇంద్రుడికి ఇచ్చాడు. బలిని పాతాళానికి పంపాడు. అలా పంపిన స్థలం ఇది. ఇక్కడ ఒకప్పుడు విష్ణు తపస్సు చేశాడు, వామనావతారం ఇక్కడే జరిగింది, అతిథి కశ్యపులు తపస్సు చేశారు, అందుకే ఇది సిద్ధాశ్రమము అని పేరు పొందింది. అర్థమైందా? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సిద్ధి కలుగుతుంది. అందుకే నేను కూడా హిమాలయ పర్వతాల్లో ఉండేవాడిని మొన్నటిదాకా, అది విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. ఒకప్పుడు విశ్వామిత్రుడు హిమాలయ పర్వతాల్లో కౌశికీ నది పుట్టిన చోట తపస్సు చేసేవాడ. ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఇక్కడికి వచ్చి ఈ సిద్ధాశ్రమంలోనే తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. సిద్ధాశ్రమంలో తపస్సు చేసినా యజ్ఞం చేసినా సద్య ఫలితం వస్తుంది, వెంటనే ఫలితం వస్తుంది, లోకశ్రేయస్సు కోసం. అందుకే ఇక్కడ మకాం పెట్టాడు ఆయన. నాయన, ఇప్పుడు మనం అక్కడికి వెళదాం. ఈ సిద్ధాశ్రమం నాదే అనుకో, నీది కూడా అనుకో. తవాప్యేతద్యథా మమ, ఎంత గొప్ప మాట. ఒక్కొక్కప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఏమంటాం, ఏమండవు ఇది మా ఇల్లు కాదు మీ ఇల్లు అనుకోండి అంటాం. నిజానికి వాడు మన ఇల్లు అనుకుంటే పట్టుకుపోతాడా? నన్ను చాలామంది వాళ్ళు ఇళ్ళకి పిలిచినప్పుడు గురువుగారు ఇది మీ ఇల్లు అనుకోండి అంటారు. అనుకోండి అంటారే కానీ ఇవ్వరు. కానీ మహాత్ముడు విశ్వామిత్రుడు అలా నోటి చివరతో అలా, ఇది నా ఆశ్రమం కాదు నీ ఆశ్రమం అనుకో అన్నాడు. అనుకోవడం కాదు, నీదే. ఇక్కడే మనం ఉంటాం, ఇక్కడే మనం యజ్ఞం చేయబోతున్నాం, మనం రావలసిన స్థలానికి వచ్చాం. అంటే యజ్ఞం విశ్వామిత్రుడు చేసే సిద్ధాశ్రమ ప్రదేశానికి వచ్చాం. ఇక్కడే యజ్ఞం చేస్తాం. మారీచ్య స్వభావకులని సంహరించి యజ్ఞమును రక్షించే బాధ్యత నీది అన్నాడు ఆయన. ఇంతలో విశ్వామిత్రుడు, ఆయనతో పాటు రామలక్ష్మణులు అక్కడికి రావడంతో అక్కడున్న మిగతా ఆశ్రమవాసులంతా విశ్వామిత్రుడికి మిత్రులు అనుయాయులు శిష్యులు అయిన వాళ్ళంతా తక్షణం లేచారు, స్వాగతం చెప్పారు. అసలు విశ్వామిత్రుడు చూడగానే వాళ్ళకి ఎక్కడైనా ఆనందం వచ్చిందండి. ఈ మధ్యకాలంలో ఆయన బయటికి వెళ్ళి రాలేదుగా, ఆయన ఎప్పుడు వస్తాడా, ఈ రాక్షస పీడ ఎప్పుడు వదులుతుందా, యజ్ఞం సరుగుతుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళు విశ్వామిత్రుడికి ఘనస్వాగతం పలికారు. మహాత్మా, నువ్వు అనుకున్న పని తప్పక చెయ్యగలవు, రామలక్ష్మణులు తీసుకొచ్చావు కాబట్టి ఇక యజ్ఞం జరిగినట్టే. ఆలస్యం ఎందుకు? ఈ రాత్రే ఇప్పటికిప్పుడే యజ్ఞదీక్షని వహించు. దీక్ష వహించడానికి సమయం అక్కర్లా, ఇప్పుడే యజ్ఞదీక్షకి కంకణం కట్టేసుకో అనగానే ఆయన అలాగే అన్నాడు. రామలక్ష్మణులకు ఆశ్రమం ఇచ్చాడు, తను యజ్ఞదీక్షని స్వీకరించాడు. మనోజవంతు మాండవ్యః అని ఒక సూత్రం ఉంది. మాండవ్యుడు అని ఒక ఋషి ఉన్నాడు. మంచి పని చేసేటప్పుడు ఇక ముహూర్తం అడగక్కర్లేదట. అది బాగా మంచి పని, లోకశ్రేయస్సు కోసం చేసే పని అయితే ముహూర్తమా దుర్ముహూర్తమా రోజా నక్షత్రమా ఇవేం చూడకూడదట. తక్షణం ఆ పనికి సమకూరవలసిందే, ఆ పనికి పూనుకోవలసిందే. అందుకే విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఈ ప్రాంతమునకు వచ్చిన ఈ సమయమే గొప్ప ముహూర్తం అనుకుని దీక్షా కంకణ ధారణ చేశాడు. గాయత్రి మంత్ర జపం చేశాడు, సంధ్యావందనాదులు చేశాడు. ఆలోపు తెల్లారిపోయింది. అంటే విశ్వామిత్రుడు పెద్దగా నిద్రపోలేదు, రామలక్ష్మణులు కూడా లేచారు, వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకున్నారు. పాఠ్యముఖంతో గురువులకి పెద్దలకి నమస్కరించకూడదు కనుక అన్ని కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి జపతపాలు చేశాక విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి, స్వామి మా కర్తవ్యం ఏమిటి, మీరు ఏం చెబితే అది చేస్తాం, యజ్ఞం ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు రాక్షసులు వస్తారు, మేము సిద్ధంగా ఉండాలి కదా అన్నాడే. ఈ శ్లోకం ఎంత గొప్పదో తెలుసా? రామలక్ష్మణులు ఎందుకు వచ్చారు? విశ్వామిత్రుడికి సాయం చేయడానికి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నా మాట్లాడాడా? మాట్లాడలేదు. కానీ రాముడే తనంత తాను వచ్చి నా కర్తవ్యం ఏంటని అడిగాడు. ఇది ఉత్తమ శిష్యుల కర్తవ్యం. మహాత్ములు ఎప్పుడూ కూడా తమంత తామే ఈ పని మీద వచ్చినప్పుడు మేము ఏం చెయ్యాలి అని గురువుని అడగాలి. అడిగి తెలుసుకుని ఆ పని చెయ్యాలి. 10 సార్లు చెబితే కానీ రాకపోతే అప్పుడు వాడు కార్యశూరుడు కాదు. అందుకని రామలక్ష్మణులు మా కర్తవ్యం ఏమిటన్నారు. అంటే వాళ్ళు ఎంత తొందరగా ఈ మహాత్ముని యొక్క యజ్ఞ కార్యక్రమమును సంపూర్ణము చేయిద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో పక్కనున్న ఋషులు వచ్చి, ఇక విశ్వామిత్రుడు మాట్లాడడం, ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఆయన యజ్ఞం చేయటానికి దీక్ష వహించాడు. దీక్ష వహించిన వాళ్ళు మంత్రం చదవడానికి తప్ప నోరెప్ప ఇతరు.
యజ్ఞం చేసేవాళ్ళు మంత్రములు చదివేటప్పుడు మంత్రములు పైకి ఉచ్చరిస్తారు, అది యజ్ఞ దీక్షలో ఒక భాగం. మంత్రం చదువుతున్నాడు కాబట్టి అతడు మౌన వ్రతాన్ని విడిచిపెట్టాడని అనుకోకూడదు, అనవసరముగా ఎవరితో మాట్లాడదు. యజ్ఞ దీక్ష వహించిన వాడు అన్నం పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి, దుప్పటి పట్టుకురండి ఇలాంటి మాటలు ఏం మాట్లాడరు. ఏం మాట్లాడతారు వాళ్ళు? యజ్ఞగుండం దగ్గర కూర్చుని ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఏదన్నమ్మ అనే మంత్రములు ఉచ్చరిస్తారు. మంత్రోచ్చారణ మాత్రమే చేస్తూ ఇంకెవరితో అన్యములైన మాటలు మాట్లాడకుండా ఉంటే దానికి మౌనవ్రతం అని పేరు. అప్పుడు పలక మీద కూడా రాయకూడదట, పలక మీద రాసి రామ అక్కడ వాటర్ బాటిల్ ఉందితే అని రాస్తే కూడా అది మౌనవ్రతం కాదు, కనిపెట్టి చేసేవాడు కావాలి. అందుకే అలా చూస్తే తెలుసుకుని ఆ పని చేసేవాడు కావాలి. కొంతమంది అదృష్టం, ఎన్నిసార్లు చూసినవాడికి అర్థం అవ్వదు ఇంక వాడేం శిష్యుడు. అందుకే విశ్వామిత్రుడు అదృష్టవంతుడు. ఆ విశ్వామిత్రుడికి శిష్యుడిగా చేరిన రామలక్ష్మణుల యొక్క జాతకమే జాతకం. మునికుమారులారా, రాజపుత్రులారా, ఈ విశ్వామిత్రుడు మౌనవ్రతంతో ఉంటాడు. 6 రోజులు యజ్ఞం జరుగుతుంది, ఈ 6 రోజులు కూడా ఆయన మాట్లాడు. అద్య ప్రభృతి షడ్రాత్రం, 6 రోజుల పాటు ఆయన మాట్లాడు. మీరు ఆయన ఏం చెప్పినా చెప్పకపోయినా సావధానంగా చుట్టూతో ఉండండి, యజ్ఞములు రక్షించే బాధ్యత మీది. ఇంకా చెప్పడం, చెప్పవలసింది అయిపోయింది, ఇక బాధ్యత మీది. ఎప్పుడు రాక్షసులు వస్తారో తెలుసుకుని రాక్షసులను వధించి యజ్ఞ దీక్షని కొనసాగించే బాధ్యత మీది అనగా వాళ్ళు అయితే మేమే సిద్ధంగా ఉంటా ఉన్నారు. ఆ 6 రోజులుట పగలు రాత్రి మధ్యాహ్నం అనే తేడా లేకుండా ఎవరో ఒకళ్ళు కాపలా కాస్తూనే ఉన్నారు వాళ్ళరా, ఏమరి పాటు లేకుండా ఉన్నారు. 5 రోజులు గడిచాయి, ఇంకా 6వ రోజు మొదలయ్యింది. లక్ష్మణ, ఇదే ఆఖరి రోజు, యజ్ఞం పూర్తి కావడానికి ఇది ఆఖరి దివసం, ఈరోజు గ్యారంటీగా వస్తారు వాళ్ళు. మనం ఏమరిపాటు లేకుండా, ఏమాత్రం అజాగ్రత్త లేకుండా చూద్దాం అంటూ ఉండగానే యజ్ఞవేదిక దగ్గర విశ్వామిత్రుడు సృక్కు సృవలతోటి యజ్ఞంలో ద్రవ్యం వేయడం మొదలుపెట్టాడు, మంత్రోచ్చారణ చేస్తున్నాడు. అగ్నిజ్వాలలు భగ్గున పైకి వండాయి. అగ్నిజ్వాలలు పైకి రాగానే ఆకాశం అంతా నల్లని మేఘాలు ఆవరించాయి. వెంటనే రాముడు, నల్లని మేఘములు ఈ యజ్ఞకుండం దగ్గరకు వస్తున్నాయి, అవి మేఘములు కావు, రాక్షసులు. రాక్షసులు మాయారూపంతో మేఘముల రూపంలో వస్తున్నారు, కాసుకో అన్నట్ట. ఆలోపే వచ్చిపడిపోయారు మారీచ సుబాహులు, వారితో పాటు రాక్షసుల సైన్యం వచ్చింది. వాళ్ళు ఆకాశంలో మేఘాల రూపాల్లో వచ్చి మేఘాల చాటు నుంచి బయటకు వచ్చి అమాంతంగా కుండపోతగా రక్తం కురిపించారు, కుండలతో రక్తం పోశారు, కళ్ళు పోశారు, మొత్తం వేదికను తడిపేశారు. వెంటనే రాముడు, ఈ దుర్మార్గుల సంగతి చూస్తాను, ముందు ఇందులో ఆ లావుగా బలంగా ఉన్న పెద్దవాడు వాడు మారీచుడు, వాడిని చూడగానే కనిపెట్టాను. నీచుడు మారీచుడు కపట రోచుడు పేచీ లేకుండా వాడి సంగతి చూస్తాను, వాడిని చంపుతాను అలా, వాడి సంగతి చూస్తానని మానవాస్త్రం ఎక్కుపెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు. రాముడికి అప్పటికి 16 ఏళ్ళు నిండలేదు, పెద్దగా యుద్ధాల్లో పాల్గొలేదు. అయినా ఆయన ఒక్క అస్త్రం దెబ్బ కొడితే ఆ అస్త్రం దెబ్బకి 100 యోజనముల అవతల ఉన్న లంక దగ్గర ఉన్న సముద్రం దగ్గర పెట్టాడు గర్రం బొంగరంలా తిరుగుతూ మారీచుడు. అది రాముడి దెబ్బ. ఎక్కడి సిద్ధాశ్రమం, ఎక్కడి లంక దగ్గర, 100 యోజనముల దగ్గర అక్కడ వెళ్ళి పడ్డాటెళ్ళి, పూర్తిగా లంకలో పడ్డా, సముద్రానికి కొంచెం మధ్యలోనే నీళ్లలో పడ్డాడు డామ్ అని. సీతేశువు అని పిలువబడే ఆ అస్త్రము యొక్క దెబ్బకి దిరదిరదిర తిరిగిపోయింది వాడి తల. వాడికి భూమి గుండ్రంగా ఉందని అర్థమైంది. కళ్ళు బయర్లు కమ్ముతూ ఉంటే భూమి గుండ్రంగా ఉంది అనుకుంటూ సడుక్కుంటూ పడిపోయాడు వాడు. మళ్ళీ లేస్తే ఒట్టు, స్పృహ తప్పి మరీ పడ్డాడు. లక్ష్మణుడికే స్త్రీ రాముడు, మారీచుడు ఆ బాణం దెబ్బకి వెళ్ళి ఎక్కడో పడ్డాడు. ప్రాణం తీయది ఈ అస్త్రం, స్పృహ కోల్పోయేలా చేస్తుంది, మూర్ఛ పోగొట్టి వాడిని చంపకుండా దూరంగా పారేస్తుంది. వాడు మాత్రం చావడన్నట్ట, ఎందుకంటే వాడితో ఇంకో భవిష్యత్తులో పెద్ద పని ఉందిలండి, అప్పుడు వాడు చావాలి, అప్పుడే చచ్చిపోతే ఎలాగోడు. అందుకని వాడిని పడగొట్టాడు ఆయన. ఇక ఈ మిగతా వాడు చూడు, ఈ సుబాహుణ్ణి చంపేయాల్సిందే, వీడు ఇంకా అనవసరం మనకి అని ఆగ్నేయాస్త్రం విడిచిపెట్టాడు. ఆ ఆగ్నేయాస్త్రం వక్షస్థలంలో దూరగానే పెద్ద శబ్దంతో ఒక్కబోర్లో పడి నెత్తురు కుక్కుని చచ్చిపోయాడు సుబాహుడు.
యజ్ఞకుండానికి దూరంగా పడి తెచ్చాడు. యజ్ఞకుండలో పడితే మళ్ళీ అదో యాతన, అందుకని కింద పడి తెచ్చిపోయాడు. ఆగ్నేయాస్త్రంతో వాడిని చంపాడు. ఇంకా మిగతా రాక్షసులు, వాడి అనుయాయులు ఉన్నారుగా, వాళ్ళందరినీ కూడా మంచి వాయువ్యాస్త్రంతో, వాయుశక్తి కలిగిన అస్త్రంతో కొట్టి పారేశాడు. రాక్షసులందరినీ ఈ విధంగా రామచంద్రుడు కూల్చి పారేశాడు. నిమిషం మాత్రంలో అందరినీ సంహరించగానే ఆకాశం నిర్మలమైపోయింది. విశ్వామిత్రుడు పూర్ణాహుతి శుభ్రంగా చేయగలిగాడు. ఇంకో చమత్కారం తెలిసిన మారీచుడు, సుబాహుడు దూరంగా పోవడంతో, ఒకడు తెచ్చాడు ఒకడు దూరంగా పడటంతో ఆ యజ్ఞకుండం మీద పడిన నెత్తురు మాయమైపోయిందట. అది మాయతో తయారైన నెత్తురు కదండి, అది నిజమైన రక్తం కాదు, మాయా రక్తం, మాయతోటే మాయమైపోయింది. అందువల్ల యజ్ఞకుండంలో ఏ ఆటంకం లేకుండా, అశుచి లేకుండా శుభ్రమైన యజ్ఞకుండం తయారయ్యింది. ఆ యజ్ఞకుండంలో చేయవలసిన క్రియలు పూర్తి చేసి విశ్వామిత్రుడు సంతోషపడి అప్పుడు మౌనవ్రతం విడిచిపెట్టి, రామచంద్ర ఇచ్చిన వాటి నిలబెట్టుకున్నవరా నాయన, కృతార్థుడివి నువ్వు. ఈ ఆశ్రమమునకు సిద్ధాశ్రమం అనే పేరు. అది ఇప్పుడు నిజమయ్యిందన్నాడు వాళ్ళు. ఎందుకని? యజ్ఞం సిద్ధించింది. ఎంత మంచి మాట అన్నాడండి ఆయన. సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశ. రామ, సిద్ధాశ్రమం అనే పేరు ఈ ఆశ్రమానికి నిజం చేసావు. అంటే ఇక్కడ యజ్ఞం మొదలు పెడితే ఆ యజ్ఞం ఆగదు, యజ్ఞం వల్ల ఫలితం సిద్ధిస్తుంది అని రాక్షస వద్ద చేసి నిరూపించావు అనగానే వాళ్ళు కూడా ఆశీస్సులు స్వీకరించి సంతోషించారు. ఆ రాత్రి మాత్రం ఋషులు, రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు అందరూ హాయిగా మంచి పలహారాలు చేసి మరీ నిద్రయ్యారు, పళ్ళు తిని మరీని. ఎందుకని? ఋషులకు మరీ ఆనందంగా నిద్రపట్టిందంటే దిక్కుమాలలు గొడవ వదిలిపోయిందిగా, మరి రేపటి నుంచి సుఖంగా యజ్ఞాలు చేసుకోవచ్చు, ఈ పాపాత్తులు పెర్మనెంట్గా పోయారు. తెల్లవారుగానే మళ్ళీ మహాత్ములైన ఇద్దరు విశ్వామిత్రుడు ఎదురుగా నిలబడ్డారు. రాక్షసవధ పూర్తయింది, అక్కడితో మా కర్తవ్యం అయ్యింది అనుకోవట్లేదు, ఇంకా ఏమైనా పని ఉంటే చెప్పండి మేము చేస్తాం అని ఇలా చేతులు కట్టుకున్నారట. మహాత్ములు వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్ళొస్తాం అనరండోయ్, ఇంకేమైనా పనుందా అంటారు. అప్పుడు ఆయన, ఈ అసలు పని ఇక్కడే ఉంది, మనం మిథిలా నగరానికి ఎడదాం. మిథిల అంటే ఎక్కడి నుంచి? ఇప్పుడు బీహార్లో మొదలయ్యి జార్ఖండ్ నుంచి నేపాల్ వరకు ఉన్న ప్రాంతం అంతా, నేపాల్లో సగం కూడా మిథిల. ఆ మిథిలా నగరాన్ని జనకుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుగారి దగ్గర ఒక గొప్ప ధనుస్సు ఉంది, ఆ ధనుస్సు శివధనుస్సు, ఆ ధనుస్సుని చూడడం చాలా మంచిది అని క్లుప్తంగా చెప్పాడు. మిగతా విశేషాలన్నీ రేపు చెప్తాడనమాట విశ్వామిత్రుడు దారిలో. రేపు శివధనుర్భంగ కార్యక్రమం అయిపోతుందా? అంత తెలికి ఎక్కడ అవుతుందండి దారిలో ఎన్ని విశేషాలు. కుమారస్వామి ఘట్టం ఉంటుంది దారిలో, విశ్వామిత్రుడు అనేకమైన విశేషాలు చెబుతాడు, చాలా కథలు ఉన్నాయి. ఇవన్నీ అయితే కానీ అప్పుడే శివధనుర్భంగం దాకా వెళ్ళాం. ఇలా సంపూర్ణంగా రామాయణం విని తద్వారా మనం కొన్ని కోట్ల యజ్ఞములు చేస్తే కూడా రాని మహాపుణ్యం పొంది శాశ్వత వైకుంఠాన్ని పొందగలం, యహపరాలు పొందగలం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభవస్తు నిత్యం లోకా సమస్తాశ్వతినో భవంతు.